అపూర్వమైన 65-66 సర్కలు చాలా గొప్పవి. అందులో సంపాతి లాంటి వాళ్ళ ద్వారా విజ్ఞానాన్ని కూడా చెప్పారు. గొప్ప సైన్స్ అన్నమాట ఇది. అందులో చెప్పారు పావురాలు, ధాన్యం తినే జీవులు ఉంటాయి. ఈ జీవులన్నీ ఆకాశంలో ఎగిరే మొదటి రకం పక్షులు. వీటి దృష్టి కొంతవరకే ఉంటుంది. అంటే పావురం దృష్టి కేవలం ఆకాశ మార్గంలో మొదటి లేయర్. ఆకాశాన్ని 7 లేయర్ల కింద విభజించారు, 7 పొరలు. ఈ 7 పొరల్లో అదే 7 లోకాలంటే ఆఖరి పొర ఉందే, అది స్పేస్ షిప్ కంటే పైభాగం అన్నమాట. అంతరిక్షంలో భూమి ఆకర్షణకి చంద్రుడి ఆకర్షణకి మధ్యలో ఒక పొర ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే ఇటు భూమి ఆకర్షణ అటు చంద్రాకర్షణ సమానంగా ఉంటుంది. అది దాటి పైకి వెళ్ళాలంటే అక్కడ ఒక పెద్ద బలం కావాలి. ర్యాకెట్లు ఉపయోగించేటప్పుడు అక్కడికి వెళ్ళగానే ఒక బాంబు లాంటి పేలుతుంది వస్తువు. ఆ పేలుడికి ఆ స్పేస్ షిప్ దాటి చంద్రుడికేసి పెడుతుంది అన్నమాట. ఆ పేలుడు లేకపోతే అక్కడి నుంచి ఎవరు కదలలేరు. అక్కడ అలా తేలవలసిందే. ఆకాశంలో గాలిలో తేలుతారు, కిందకి రారు పైకి రారు. ఆ అంతరిక్షంలో తిరుగుతారు, దానికి అంతరిక్షము అని సంస్కృతంలో పేరు. ఇంకా అక్కడి నుంచి కిందకి రాదు పైకి రాదు, అదే త్రిశంకు స్వర్గం అంటే. చాలామందికి తెలియని రహస్యం అదే, అసలు త్రిశంకు స్వర్గం అంటే. అక్కడ మీకు ఇంకో రమా తమాషా చెప్పాలి. మహాభారత యుద్ధం అంతా అయిపోయాక జనమేజయ మహారాజు గారికి ఒక అనుమానం వచ్చింది. భీముడు ఏనుగుల్ని చంపి వాటిని గిర్రం తిప్ప పైకి విసిరేశాడు. ఆ విసిరిన ఏనుగులు పైకి వెళ్ళిపోయాయి అన్నావు, కిందకి రాలేదని చెప్పావు, కిందకి రాకుండా ఈ ఏనుగులు ఎక్కడున్నాయి అని అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు, నా వల్ల కాదండి అలాంటివి చెప్పడం. భారతం మా గురువుగారు చెప్పింది చెప్పినట్టు చెప్పేస్తాను, కానీ ధర్మ సందేహాలు లైవ్లో అడిగితే నేను చెప్పలేను. అది పద్మాకర్ గారు లాంటి వాళ్ళు చెప్పవలసిందే. ఇప్పుడు ఆ రహస్యం మా గురువుగారు వేదవ్యాసుల వారు చెబుతారని వెంటనే వేదవ్యాసుడిని పిలిచాడు. వేదవ్యాసుడు వచ్చాడు. రాగానే, తండ్రి నాకు ఒక అనుమానం, భీముడు విసిరిన ఏనుగులు ఏమయ్యాయి అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, భూమికి చంద్రుడికి మధ్యలో ఉన్న ఒక అంతరిక్షం అని ఉంటుంది, ఆ స్పేస్ షిప్లో ఉండిపోయాయి ఏనుగులు, అక్కడికి వెళ్ళిపోయాయి. అక్కడి నుంచి పైకి వెళ్ళవు కిందకి రావు, అక్కడే ఉన్నాయి ఆ ఏనుగులు అన్నాడు. అక్కడే ఉన్నాయంటారా, మళ్ళీ వీడికి అనుమానం. అయితే చూడని వెంటనే వేదవ్యాసులు హుమ్మని కళ్ళు మూసుకుని ఒకసారి గాలిని కుంభించాడు. ఆ దెబ్బకి ఆ స్పేస్ షిప్లో ఉన్న ఎప్పుడో భీముడు విసిరిన ఏనుగులన్నీ డబడబడబడవ రాలిపోయాయి. జైమిని భారతంలో అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ ఏనుగులు అక్కడికి విసిరాడంటే ఆ భీముడు ఎటువంటి పరాక్రమవంతుడు ఆలోచించండి. మనకి రామాయణం కాస్తా కోస్త కాదు, రామాయణమే కాదు మనం చెప్పుకునేది, హనుమంతుడి లీలలో. మహాభారతంలో అరణ్యపురంలో భీముడు ఆంజనేయుడు కలుసుకుంటారు సౌగంధిక పుష్పాలకు వెళ్ళినప్పుడు. అలాంటి ఘట్టాలు విన్నప్పుడు మన శరీరం గగుర్పాటు గురవుతున్నమాట. అపూర్వమైన లీలలు. కొద్ది రోజులు పోయాక హనుమంతుడి యొక్క ఇతరములైన లీలలు, కృష్ణుడికి అర్జునుడికి దర్శనమిచ్చినవి, పోటీ పడినవి. ధ్వజదత్తుడు అనేటటువంటి ఒకనొక వ్యక్తి భ్రష్టుడై హనుమంతుడిని ఉపాసన చేసిన ఘట్టం, గాలవుడనే కిరాతకుడు శూర్పణఖ మారువేషంలో వచ్చిన ఘట్టాలు, ఇలాంటి ఎన్నెన్ని ఘట్టాలు పరాశర సంహితలో అయితేనేం, అనేకమైన అన్య వానర గీతల్లో అయితేనే ఉన్నాయి. కాబట్టి రామాయణంలో ఉన్నటువంటి హనుమంతుడి ఘట్టం సగం అయితే అంతకంతా మళ్ళీ తక్కిన ఘట్టాల్లో ఉన్నాయన్నమాట. ఒకదాన్ని మించిన కథలు అవి. అవన్నీ చివరికి వచ్చేసరికి మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. అక్కడ అంటాడు హనుమంతుడితోటి భీముడు, నాకంటే బలవంతుడు ఈ లోకంలో మరొకడు లేడు అనగానే ఈ యుగంలోనే లేడన్నాడు. అప్పుడు హనుమంతుడు, ఈ యుగంలో లేని మాట నిజమే కానీ అన్నాడు. అప్పుడు అర్థమైంది, ఓహో ఈ యుగం వాడు కాదు అని. ఏనుగుల్ని కూడా అక్కడికి విసరగలిగిన శక్తి భీముడికున్నది. అంతకి కొన్ని వేల రెట్లు హనుమంతుడిది, ఇద్దరూ ఇద్దరే. కానీ హనుమంతుడిది అలౌకిక శక్తి, భీముడిది కొంత పౌరుషంతో కూడిన శక్తి అన్నమాట. ఇప్పుడు ఆయన సంపాతి ఇవన్నీ చెబుతూ భూమి నుంచి అంతరిక్షం వరకు 7 పొరలున్నాయి. ఈ 7 పొరల్లో ఒక్కొక్క పొరని కొన్ని పక్షులు చూడగలవు. అందులో పావురాల వంటి పక్షులు ధాన్యం గింజలు తినేవన్నీ మొదటి దృష్టి కొంతవరకే చూడగలవు. ఇక రెండవ రకమైనటువంటివన్నీ ఏమిటి, కాకులు పళ్ళు తినేవి, చిలుకలు ఇవన్నీ కూడా పళ్ళు తిని చెట్ల పళ్ళు తింటాయి. కాకులు కూడా మర్రి పళ్ళు తినేవి పూర్వం. ఈ మర్రి పళ్ళు మొదలైనవి తినే కాకుల వంటి జీవులన్నిటికీ రెండవ రకం, అంటే పావురముల కంటే పైకి వెళ్ళి అక్కడ చూడగలవు. ఏది కింద కొమ్మ మీద కూర్చుని పావురముల దృష్టిని దాటి చూడగలుగుతాయి. ఇంక మూడవది క్రౌంచ పక్షులు, ఈ లకుమిక్కు పిట్టలును. ఇవేం చేస్తాయి, కాకుల కంటే చిలుకల కంటే పైభాగంలో కూడా ఎగిరి అక్కడి నుంచి నేల మీదకు చూడగలవు, నేల మీద నుంచి అక్కడికి చూడగలవు. అందుకే మీకు క్రౌంచ పక్షులు పైన ఎగురుతూ కింద చెరువులో ఉన్న పక్షిని లేక చేపని చూస్తాయి. లకుమికి పెట్ట అని ఒక పెట్ట ఉన్నది, ఆ పెట్ట మూడో పొర దగ్గర ఎగురుతూ అక్కడి నుంచి హఠాత్తుగా కిందకు వచ్చి ఆ చెరువులో ఉన్న చేపను పట్టుకుపోతుంది. అక్కడి నుంచి చూస్తుందట అది కిందకి. అది మూడవ రకం పక్షులు, అంటే మూడవ పొరను కూడా చూడగలవు. ఇక నాలుగవ పొరలు ఉన్నాయి, డేగలు. డేగలు ఈ క్రౌంచ పక్షుల కంటే, ఈ లకుముఖి పెట్టల కంటే కూడా పైకి ఎగురుతాయి. అక్కడి నుంచి భూమికి వచ్చి ఆహారాన్ని లాక్కుపోగలవు. ఈ పై స్థానం గ్రద్దలది. అమ్మో, గ్రద్దలది ఐదవ పొర. అవి ఎక్కడో విమానంలో పైన ఎగురుతూ చిన్న పెట్టల్లా కనబడి హఠాత్తుగా కింద ఉన్న పావును చూసి పట్టుకుపోతాయి పొట్టలోంచి. పొట్ట దగ్గర ఉన్నవి మళ్ళీ ఆ పైకి చూడగలవు. ఐదవ రకం పొర దాకా వెళ్ళగలిగే చూపు ఆ పక్షులకు ఉన్నది. ఆరవ రకం హంసలు, అంటే గ్రద్దల్ని దాటి హంసలు పైకి వెడతాయి. అక్కడి నుంచి నేలకి, నేల నుంచి అక్కడికి చుట్టుకుని వెడతాయి. ఈ ఆరు వరకే ఏ పక్షులైనా వెడతాయి. ఇంకా అది దాటి వెళ్లే శక్తి కేవలం వినతాపుత్రులకే ఉన్నది, అంటే వైనతేయులకే ఉన్నది. గరుత్మంతుడికి ఉంది, సూర్యభగవానుడి రథసారథి అరుణుడికి ఉన్నది. ఈ ఇద్దరు వినతాపుత్రులు, వాళ్ళు వైనతేయులు అని పిలువబడతారు. ఆ వైనతేయు వంశం వాళ్ళం మేము, అరుణుడి కొడుకులం, కాబట్టి మాకు ఆ శక్తి ఉంది. గరుత్మంతుని సంతానం తార్క్ష్యపుత్రుడు అని ఒకడున్నాడు, వాడే బలిచక్రవర్తిని కట్టేసినవాడు. మహా అద్భుతమైన ఘట్టం భాగవతంలో, తార్క్షుడి యొక్క కొడుకు వరుణ పాశములతో బలిచక్రవర్తిని బంధించాడు అని ఉన్నది. అనగా గరుత్మంతుడి కొడుకు అతడు. అతడు మాలాగా ఆకాశంలో ఎగరగలడు, అతడు మహావీరుడు. మేమంతా అక్కడికి వెళ్ళగలం, అక్కడి నుంచి చూడగలం ఎంత దూరమైనా. ఆ చూపుని నేను ప్రసరించి లంకానగరంలో ఉన్న సీతని చూశాను. మాకీ శక్తి ఎలా వచ్చిందంటావా, ఆహార బలవత్వాచ్చా, మేము తీసుకునే ఆహారం వల్ల మాకు ఈ శక్తి వస్తుంది. మేము మంచి తీవ్రమైన పావులు మింగుతాం, ఆ పావులు మింగిన వాళ్ళకి ఈ శక్తి వస్తుంది. పావులు మింగితే శక్తి అంటే వాటికి వస్తుంది, మీరు మింగకండి. అది విని, ఇది విని ఒక ఆయన నిజంగా అడిగాడు, పావులు మింగితే దృష్టి వస్తుంది అంటే మేము కూడా తినొచ్చానని. పావులే మిగులుతాయి, దృష్టి రాదు. అది ఆ పక్షులకి భగవంతుడు ఇచ్చిన వరం. దాంతోపాటు మాకు స్వతసిద్ధమైన శక్తి ఉంది. నూరు యోజనాలు ఏమిటి, ఇంకా ఎక్కువ కూడా పైన కూడా చూడగలను అని సంపా చెప్పాడు కిష్కింధాకాండలో. నేను నూరు యోజనముల పైకంటే కూడా ఎక్కువ చూడగలను ఇక్కడ నుంచే. ప్రస్తుతం కొంచెం వార్ధక్యంలో ఉండడం వల్ల కొంచెం అటు ఇటుగా ఉంది, కళ్ళదోడు పెట్టుకుంటే ఇంకొంచెం స్పష్టంగా కనబడుతుంది అని ఆ తర్వాత ఏం చెప్పాడు, మీకు ఇంకొక రహస్యం చెబుతున్నాను, తప్పక సీత రావణుని యొక్క నగరంలో ఉంది. దానికి ఉదాహరణగా నా పాత కథ చెబుతున్నా. ఒక రోజున నేను మధ్యాహ్న వేళ నుంచి ఆకలికి తట్టుకోలేక, ఎప్పుడొస్తాడా మా పెద్ద అబ్బాయి సుపారసుడు అన్నం తెస్తాడా అని ఎదురు చూస్తున్నాను నా ఆహారం కోసం. ఆ రోజున మా అబ్బాయి సుపారసుడు చాలా ఆలస్యంగా చీకటి పడుతుండగా వచ్చాడు సూర్యాస్తమయ్యే సమయానికి. వెంటనే నాకు కోపం వచ్చింది, అసలే ముసలాన్ని, పైగా ఆకలికి మాడిపోతున్నాం, మా పక్షులకి ఆకలి ఎక్కువ, మా వైనతేయ వంశం వాళ్లకున్న ఆకలి అంతా ఇంత కాదు, భయంకరమైన క్షుధ, అందులో రెక్కలు దిగిపోవడం వల్ల నాకు ఇంకా ఆకలి పెరిగింది, వార్ధక్యం వల్ల తెక్క వచ్చింది, ఈ తెక్కతో కొడుకుని పట్టుకుని తెగ దులిపేసి ఒరే దుర్మార్గుడా, తండ్రి ఇక్కడ ఆకలికి మాడిపోతున్నాడని నీకు తెలియదా, తండ్రికి ఆహారం పెట్టకుండా ఎక్కడ తిరుగుతున్నావురా, నీ ఇష్టం వచ్చినట్టు అని తిరిగాను, తిట్టాను. తిట్టగానే అతడు అన్నాడు, నాన్నగారు నన్ను ఏమనకండి, ఇవాళ అతి కష్టం మీద బతికి బట్టకట్టానన్నాడు. ఏమిట్రా నాయన అంటే, ఏమిటి, నేను ఈ పూట ఎక్కడా జంతువులు దొరకలేదు, ఆకలికి తట్టుకోలేక ఆకాశ మార్గం నుంచి కిందకి చూసి సముద్రంలో మొసళ్ళో తిమింగలాలో పెద్ద పెద్ద చేపలో దొరుకుతాయేమో పట్టుకు తెద్దామనుకున్నాను, అయినా సముద్రం నుంచి ఒక్క జంతువు పైకి ఎగరడం లేదు. ఆ సమయంలో ఆకాశ మార్గంలో ఒక నల్లని పురుషుడు ఒక సుందరీమణిని ఎత్తుకుపోతున్నాడు. ఆ సుందరీమణి బాబోయ్ రామ లక్ష్మణాన్ని ఏడుస్తోంది. నేను ఆ ఇద్దరిని ఆహారంగా పట్టుకుందామని వాళ్ళ మార్గానికి అడ్డం వెళ్ళా. దాంతో ఆ ఎగిరినటువంటి వాడు, ఆ వస్తున్నటువంటి వాడు చేతులు జోడించి, ఇదిగో నేను నీకు అపకారం చెయ్యను, నువ్వు నాకు అపకారం చేయకు, మన ఇద్దరం విరోధులం కావు, దయతో నాకు దారి వదిలిపెట్టేయి అన్నాడు. సహజంగా ఎవరైనా దారి ఇమ్మని అడిగితే శత్రువుకు కూడా దారి ఇవ్వడం మన వైనతేయ వంశం వాళ్ళ లక్షణం. అందులో అతడు ఎవడో కానీ వినయంగా దారి ఇమ్మని అడిగాడు, అందుకే జాలిబడి పక్కకి తప్పుకున్నాను. కాకుల్లాంటి పక్షులు కూడా శరణు అంటే కరుణిస్తాయి, మనం కరుణించుకుంటా ఉంటామనన్నా, అందుకే వదిలేశాను. లేతేనా వాళ్ళిద్దరిని ముక్కుతో కరిచి పట్టుకొచ్చి నీకు పెట్టేసేవాడిని. అలా వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే కొంతమంది సిద్ధులు ఆకాశంలో తిరిగే చారణులు వచ్చి నా భుజం తట్టి, ఒరే నీ అదృష్టం బాగుండి బతికేవురా అన్నారు. అదేమిటన్నాను నేను, నువ్వు నిజంగా అదృష్టవంతుడురా, ఆ వెళ్ళినవాడు ఎవడో తెలుసా, లంకా నగరాధినేత రావణుడు, ఎత్తుకుపోతున్నది రామపత్ని సీతని. నువ్వు గనక వాడికి దారి ఇవ్వకుండా పొరపాటున అడ్డం వెళ్ళుంటేనా, చిన్నా భిన్నం చేసేసేవాడు నీ శరీరాన్ని కత్తితో ముక్కలు ముక్కలుగా నరికేవాడు. నువ్వు వాడిని వదిలేశాను, ఏదో దయా అనుకుంటున్నావు, దయ కాదు, వాడు ఇంక యుద్ధం చేయటం ఇష్టం లేక తొందర తొందరగా సీతను ఎత్తుకుపోవాలి, సీతను ఎత్తుకుపోయేటప్పుడు ఆలస్యమైతే ఏమొస్తుందో అనుకుని తొందరపాట్లో ఉన్నాడు. సీతని తన అంతఃపురానికి తీసుకుపోవాలి అనే కోరికతో ఆందోళనతో త్వరతో ఉన్న కారణం చేత వాడు యుద్ధం చేయలేదు. కానీ ఇంకోడెవడైనా అడ్డం వస్తే ఒక్క దెబ్బకి నరికేసేవాడు. ఎంతో పూర్వం ఓ పక్షి పని అయిపోయింది, నీ పని అవ్వలేదు, నీవి లేచిన వేళ మంచిది, లేచి ఎవరి మొహం చూసావో అన్నారు నాన్న. వాడు రావణుట్ట ఎవరిని ఎత్తుకుపోయేట ఈ గందరగోళంలో ఆహారం లేకుండా వచ్చాను అని చెప్పాడు. ఆనాడు మా అబ్బాయి చెప్పిన మాటలను బట్టి కూడా రావణుడే ఎత్తుకు వెళ్ళాడు సీతని, సుపార్శుడు చెప్పిన మాటల్ని బట్టి. కాబట్టి సీత అక్కడ అంతఃపురంలో కనబడుతున్నది, శివసుపవృక్షం కింద కనబడుతున్నది. మీరు వెళ్ళండి, ఉత్సాహంతో ఉండండి, మీరు తలుచుకుంటే ఏ పనైనా చేయగలరు. మీ వానరుల యొక్క వీరత్వం కనబడుతున్నది నాకు, మీ ముఖాలలో సముత్సాహం ఉన్నది, శరీరంలో భుజబలం ఉన్నది. తదలం కాల సంగేన క్రియతాం బుద్ధి నిశ్చయ నహి కర్మసు సజ్జంతే బుద్ధిమంతో భవద్విదాహ. మీరు బుద్ధిమంతులు కూడా అన్నాడు ఆయన. నేను నిశ్చయించి చెబుతున్నాను, మీరు కాలమును ఎరిగి పనులు చెయ్యగలరు. బుద్ధిమంతులైన వాళ్ళకి, పని చెయ్యాలని పట్టుదల కలిగిన వాడికి, విజయం తప్ప అపజయం పొందకూడదు అని ఒక దృఢ నిశ్చయం చేసుకున్నవాడికి ఏ పనిలో అయినా విజయం లభిస్తుంది. మీరు తలుచుకుంటే చేయగలరు, వెళ్ళండి, సీతను అన్వేషించండి అని తర్వాత నన్ను కొంచెం సముద్రం దగ్గరికి తీసుకెళ్ళండి అన్నాడు. వీళ్ళు ఆయన్ని జాగ్రత్తగా సముద్రం దగ్గరికి తీసుకెళ్లారు. వెంటనే ముక్కుతోటి నీళ్లు తీసుకుని సోదరుడికి జలాంజలి సమర్పించాడు. తిలోదకాలు ఇవ్వాలి నిజానికి, నువ్వులు నీళ్లు కలిపి ఇవ్వాలి, కానీ ప్రస్తుతం నువ్వులు లేవు, ఉన్న నీళ్లతోటే ఆయన తమ్ముడికి తర్పణమిచ్చి రుణం తీర్చుకున్నాడు. శరీరం విడిచిపెట్టిన వాడు ఎవడైనా మనకి బంధువు అని తెలిస్తే, ఎప్పుడు తెలిస్తే అప్పుడు వెంటనే నీళ్లు ఇవ్వాలి తర్పణంగా. కుదిరితే నువ్వులు నీళ్లు కలిపి, ఏమీ లేకపోతే కనీసం నీళ్ళైనా సరే. ఇదో ఫలానా సుపర్ణ ముద్దిశ్య సుపర్ణస గోత్రోద్భవముద్దిశ్య అని వెంటనే నీళ్లు విడిచిపెట్టేశాడు ఆయన. కశ్యప ప్రజాపతి వంశం వాళ్ళు, వీళ్ళల్లో అందరికీ కాశ్యపసగోత్రం లేదు, ఒక్క గరుత్మంతుడికి అరుణుడికి ఆ వంశం వాళ్ళకి సుపర్ణ గోత్రం అని ఒక గోత్రాన్ని ఇచ్చారు. ఎందుకంటే గరుత్మంతుడు వాళ్లలో చాలా గొప్పవాడు. శ్రీ మహావిష్ణువు మీ వంశం వాళ్ళందరికీ గరుత్మంతుడి గోత్రమే అన్నాడు. అందుకే సుపర్ణ గోత్రోద్భవస్య జటాయుషముద్దిశ్య జలాంజలిం ప్రదామి దాస్యామి అని వెంటనే నీళ్లు విడిచిపెట్టేసి ఆ తర్వాత పక్కకొచ్చి, నిశాకర మహర్షి నాకు ఎప్పుడో చెప్పాడు రెక్కలు వస్తాయని, నాకు చాలా కాలం క్రితం చెప్పిన మాటలు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. మనకి ప్రారంభంలో కూడా చెప్పాడు ఆయన, నేను నిశాకరుడనే ఒక ఋషికి మేము మా తమ్ముడు నమస్కారం చేసేవాళ్ళం, ఆయనే అభయం ఇచ్చాడని ఆయన ఒకసారి మళ్ళీ గుర్తుకు తెచ్చుకుని, ఆయన చెప్పిన మరో మాట కూడా గుర్తుకొస్తున్నది. సీతని రావణుడు అపహరించి అశోక వృక్షాల కింద పెడతాడు. అప్పుడు సీత మళ్ళీ రామదర్శనం అయ్యేదాకా ఏ ఆహారము స్వీకరించదు. రాముడి దర్శనము లేని సీత మళ్ళీ రాముడిని చూసేదాకా ఇతరుల ఆహారం తీసుకోను అని ఒక నియమం పడుతుంది. లంకానగరంలో ఎన్ని భక్ష్యాలున్నా, ఎన్ని భోజ్యాలున్నా, పానీయాలున్నా, అవేవి ఆవిడ ముట్టుకోదు. ఆహారం లేకుండా భూలోకంలో ఉన్న స్త్రీ మరణించకూడదు, అందులో సీత అసలు మరణించకూడదు. అందుకని కృతజ్ఞతతో అయితేనేం, భక్తితో అయితేనేం, ఇంద్రుడు ఏం చేసేవాట రోజును, పరమాన్నంతు వైదేహ్య జ్ఞాత్వా దాస్యతి వాసవః నభోక్షతి మహాభోగా దుఃఖే మగ్నా యశస్విని సాచకామయీ ప్రలోభ్యంతి భక్ష్యై భోజ్యైశ్చ మైథిలి యదన్నం అమృత ప్రఖ్యం సురాణామపి దుర్లభం. ఇంద్రుడికి సీతాదేవి అంటే భక్తి. అసలు అమ్మ కాపాడబడితేనే, అమ్మ రక్షణలో ఉంటేనే, అమ్మ సుఖంగా ఉంటేనే రేపు రాముడు ఇక్కడికి వచ్చి ఈ రావణుణ్ణి లంకానగరాన్ని నాశనం చేస్తాడు. సీతాదేవి ఏం చేస్తుంది, ఎన్ని రకాల పిండి వంటలున్నా, ఎన్ని భక్ష్యాలున్నా, ఎన్ని మంచి మధుర పదార్థాలున్నా, పానీయాలున్నా, లేహ్యాలున్నా, ఫలాలున్నా, రావణాంతఃపురం నుంచి వచ్చినవేవి స్వీకరించదు ఆహారంగా. ఇప్పుడు ఆవిడ బ్రతకాలి, పైగా స్త్రీగా ఉంది ఆవిడ. అమ్మవారు అక్కడగా ఉంటే వేరే విషయం, మానవ స్త్రీ. అందుకని ఇంద్రుడు ఏం చేశాడు, ఒక పరమాన్నం అంటే అమృతాన్నం పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు. అంటే ఒక మొక్కలో చెప్పాలంటే బ్రహ్మలోకంలో ఉన్న అమృతాన్నే పరమాన్నము అంటారు. ఈ దేవలోకంలో ఉన్న అమృతం కంటే కూడా గొప్ప అమృతం ఒకటి బ్రహ్మలోకంలో ఉన్నది, దానికి పరమ అన్నం అంటే ఉత్కృష్టమైన ఆహారం. ఆ అమృతం ద్రవ రూపంలో ఉంటుంది, తెల్లని పాలవలే ఉంటుంది, అద్భుతమైన సురభి అనే గోవు క్షీరంలో ఉంటుంది. అటువంటి అమృతాన్నాన్ని ఆవిడ దగ్గర పట్టుకొచ్చాడు. పట్టుకురాగానే ఒకసారి తినేయలేదు ఆవిడ. అందులోంచి ఒక ముద్ద తీసి రాముడు లక్ష్మణుడు బ్రతికి ఉంటే వారికి ఈ ముద్ద చెందుగాక అని అక్కడ పెట్టి అప్పుడు మిగతా సేకరించింది. అందుకే ఆవిడ చిట్ట చివరిదాకా ఏ ఆహారం లేకుండా బ్రతికింది. ఇక్కడే ఉన్నది గొప్ప విషయం. ఇది ఎందుకు చెబుతున్నాడు అసలు? నిశాకరుడు ఎందుకు చెప్పాలి సంపాతికి, సంపాతి వీళ్ళకి ఎందుకు చెప్పాలి? అంటే అమ్మవారు నిరాహార, రాముడు లేకుండా ఏమీ తినదు. ఆవిడ లోపల ఎంత గొప్ప పతివ్రతా భక్తి అంటే, ఒక వ్యక్తి బతికున్నాడో లేదో తెలియకపోతే బతికున్న రోజుల్లో రోజు రాముడికి అన్నం పెట్టి తినేది. భర్తకు అన్నం పెట్టకుండా పూర్వకాలంలో భార్యలు పతివ్రతలను ఉండేవారు, వాళ్ళు తినేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటి, ఆవిడ ఎక్కడో దూరంగా ఉంది లంకలో, భర్త ఉన్నాడో లేదో తెలియదు, లక్ష్మణుడు ఉన్నాడో లేదో తెలియదు. మహాశక్తి కలిగిన పతివ్రతలు మానసికంగా సంకల్పించుకుని మొదటి ముద్ద అక్కడ పెడితే వాళ్ళు బ్రతికి ఉన్నా వారికి చెందుతుంది, వాళ్ళ ఆకలి తీరుస్తుంది, శరీరం విడిచిపెడితే వాళ్ళకి మోక్షానికి పంపిస్తుంది. అందుకని నా భర్తలు క్షేమంగా ఆకలి లేకుండా ఎక్కడున్న అడవుల్లో తిరుగుతున్నా ఈ అమృత అన్నంతో సుఖంగా ఉండాలి అని పంపించింది ఆవిడ. ఆ తర్వాత ఒకవేళ పొరపాటున దైవం అనుగ్రహించక శరీరం విడిచిపెడితే కూడా వాళ్ళు స్వర్గానికో లేక ఊర్ధ్వగతులకో వెడతారు. అది పతివ్రతలకు ఒక నియమం. కానీ ఈవిడ ఉద్దేశ్యం బ్రతికున్నా శరీరం విడిచిపెట్టినా కూడా చెందాలని చెప్పినా వాడు బ్రతికుంటారనే నమ్మకంతో విడిచిపెట్టింది. ఎక్కడో అశోకవనంలో ఒక్క ముద్ద అమృతాన్ని విడిచిపెడితే అది భర్తలకి చెందేలా చెయ్యగలిగిన సీత తన అన్వేషణ కోసం వచ్చే మిమ్మల్ని రక్షించకుండా ఉంటుందా, అందుకని మీరు వెళ్ళరండి అందుకని. అసలు బతికున్నారో లేకపోయినా అయినా వాళ్ళని బతికించగలిగే శక్తి ఉంది ఒక్క ముద్దకి. ఒక్క ముద్దతోటి అంత వాళ్ళని రక్షిస్తున్న ఆవిడకి దివ్య దృష్టి ఉన్నది. కాబట్టి ఆవిడ ఏంటంటే, తన భర్త పంపగా ఎవరైనా తనని చూడ్డానికి వస్తారని, అలా వచ్చే వాళ్ళని రక్షించాలని శపథం చేసి లోపల ఉంటుంది. మీరు బయలుదేరితే మీ రక్షణ ఇంకెవరూ చేయక్కర్లా, ఆవిడే చేస్తుంది. ఆవిడ శక్తి అటువంటిది. ఈ విషయాన్ని ఎప్పుడో నిశాకరుడు చెప్పాడు, కాబట్టి మీరు నిశ్చింతగా వెళ్ళండి. ఎంత ధైర్యం చెప్పాడండి సంపాతి, మహోపకారం చేశాడనమాట. ఇలా అని సీత లభిస్తుంది లభిస్తుంది లభిస్తుంది. సీత మహిమ వల్ల, రాముని మహిమ వల్ల, మా గురువుగారు నిశాకరుడు చెప్పడం వల్ల, వీటన్నిటి వల్ల నాకు నూటికి నూరు పాళ్ళు సీతాదేవి మీకు కనబడుతుంది. ఆ శ్లోకం చాలా ఇష్టమైన శ్లోకం నాకు. సర్వథాక్రియతాం యత్నః సీతామధిగమిష్యత పక్షలాభో మమాయం వసిద్ధి ప్రత్యేకారకః. ఈ శ్లోకానికి ఉన్న అపూర్వమైన శక్తి అమృత శక్తి అంటారు. ఎప్పుడైనా ఎవరికైనా కాళ్ళు చేతులు విరిగిపోయినా, లేక తీవ్రమైన అనారోగ్యం వచ్చినా, మంచం మించి లేవలేకపోయినా, బాగా కఫం పెరిగిపోయినా, అప్పుడు ఈ శ్లోకాన్ని ఉదయం 3 సార్లు, మధ్యాహ్నం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు చొప్పున చదివితే మంచి అవయవ లాభం. కాళ్ళు కుంటుకుంటున్న వాళ్ళు కూడా దీనివల్ల బాగుపడిన వాళ్ళు ఉన్నారు. జోగన్నపాలెం అనే ఒక ఊళ్ళో ఒక అబ్బాయి పడిపోతే కాలు విరిగిపోయింది, కట్టేశారు. మా నాన్నగారు ఈ శ్లోకాన్ని అలా చదివిస్తే వాడు మళ్ళీ నెల్లాళ్ళకి శుభ్రంగా తిరిగి చెట్లెక్కాడు. అలాంటి మహిమ కలిగిన మహామంత్ర శ్లోకం. ఈ శ్లోకం ఎందుకు చెబుతున్నారంటే, పదే పదే మీకు సంపాతి వీళ్ళకి చెప్పాడు సీతాదేవి గురించి, మీరు వెళ్ళండి ఆవిడ దొరుకుతుందని. అలా చెప్పగానే వెంటనే ఆయనకి ఎర్రగా రెక్కలు వచ్చేసాయి, అద్భుతంగా రెక్కలు వచ్చాయి, మంచి బలమైన రెక్కలు వచ్చాయి. వెంటనే ఆయన ఏమన్నాడో తెలుసా, చూసారా నేను సీత మీకు లభిస్తుందని అక్కడ ఉందని చెప్పగానే నాకు రెక్కలు వచ్చాయి. రాముడి గురించి సీత గురించి ఎవరైనా కొంచెం ఆలోచించి వారికి ఉపకారం చేయాలనుకున్నా, వారికి సేవ చేయాలనుకున్నా అవయవాల లోపాలు తొలగిపోతాయి. అందువల్ల పక్షలాభో మమాయం వసిద్ధి ప్రత్యయకారక, దానికి ఉదాహరణకు నాకు రెక్కలు రావడమే, మీకు సిద్ధి కలుగుతుంది అని వెంటనే ఏం చేశాడు, ఎగిరిపోయాడు. అది వేరే విషయం. ఇందులో ఆయనకి రెక్కల లాభం అనే వంకతోటి ఒక మంత్రాన్ని ఇమిడిచ్చారు. ఈ మంత్రం మహామంత్రం, పరమమంత్రం, చాలా పవిత్రమైన మంత్రం. ఇందులో మొదటి అక్షరం సా అనేది సీతాదేవికి సంబంధించిన బీజం, తత్సవితురువరేణ్యంలో బీజం. అందులో త్నహ అనేది ఉన్నదే, అది వికలాంగుల్ని బాగు చేసేటటువంటి ధన్వంతరి మంత్రం. తర్వాత సీతా మనది మధిగమిష్యత అన్న దాంట్లో సి అనేది ఉన్నదే, అది బుద్ధిజ్ఞానాన్ని పెంచే మంత్రం. పకారము అనేటటువంటిది ఉత్సాహాన్ని పెంచే మంత్రం. ఈ బీజములను కలిపి ఈ శ్లోకంలో పెట్టారు. అందుకే పూర్వకాలంలో బాగా చదువుకున్న పెద్దలు మా చిన్నప్పుడు ఈ శ్లోకాన్ని రోజు మూడు పూట్ల మూడేసార్లు చదివేవారు. నేను కూడా ఒకసారి చిన్నప్పుడు చాలా అల్లరి చేసిన వాడు, అల్లరంటే పిచ్చి అల్లరి కాదు. ఓ చెట్టు ఎక్కి మా అమ్మగారు వేపాకు కొయ్యమంటే, వేప చిగురు కొయ్యమంటే ఆ వేప చిగురు కోసం చెట్టు ఎక్కి తొందరలో అమ్మగారి కోరిక కోసం ఢామరి కిందకు దూకాం. దూకగానే చచ్చినంత పని ఇది లోపల ఒక గాల్ బ్లాడర్ ఏదో పగిలింది, ఇటు లోపల మొత్తం మీద ఒక రక్తం బయటకు వచ్చింది. అది రాగానే హోమియోపతి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లారు. ఈలోపు ఈ శ్లోకాన్ని ఆరుసార్లు చదివించారు మా నాన్నగారు. చిత్రం చెప్పమంటారా? ఆ డాక్టర్ గారు అన్నారు, ఎక్స్రే తీయించి, ఇదేం విచిత్రం అండి, పగిలి వెంటనే ఎలా తుక్కుపోయిందో తెలియట్లేదండి, అసలు మందు ఎక్కర్లేదండి అన్నారు. నిజం చెబుతున్నాను, ఇదేం ఇందులో నేను రవ్వం తత్సవకు చెప్పట్లా, నేను నాతో పాటు చదువుకున్నటువంటి వాళ్ళకి చాలామందికి తెలిసి ఇదన్నమాట. నాతో పాటు చదువుకున్న వాడు ఇప్పటికో హిందీ పండితుడు చేస్తున్నాడు. చెట్టు మేంచి కింద పడ్డం ఏంటి, ఆ లోపల ఉన్న ఒక ట్యూబు రక్తనాళం పగిలి అది ఏ మందు లేకుండా అతుక్కోవడం అంటే ఏ సైన్స్కి అందదు అది? యావజ్జీవితం ఎప్పుడు ఇది 12 ఏళ్ల వయస్సులో ఇప్పుడు ఇన్నాళ్ళకి కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నామంటే ఇటువంటి అనేకమైన గొప్ప గొప్ప శ్లోకాల ప్రభావం అవి. దీనికి వైద్యశాస్త్రంలోని పవిత్రమైన మందులు కూడా తోడయ్యాయంటే అందుకే వైద్యో నారాయణో హరి అనేవారు పూర్వకాలంలో. వైద్యుడు మందుని నారాయణ స్మరణపూర్వకముగా ఇస్తే, మనం నారాయణ స్మరణపూర్వకంగా వేసుకుంటే వెంటనే ఇంకా ఆరోగ్యం తొందరగా లభిస్తుందన్నమాట. పూర్వం వైద్యో నారాయణో హరి అని మంత్రం చదివి అప్పుడు నోట్లో మందు వేసేవారన్నమాట. ఈ గొప్ప శ్లోకం ఎప్పటికైనా భక్తులందరినీ రక్షిస్తుంది కాబట్టి వీలున్నప్పుడల్లా చదువుకోండి. మూడు పూట్ల మూడు మూళ్ళు 9 సార్లు అనమాట, ఉదయం 3, మధ్యాహ్నం 3, సాయంత్రం 3. ఆరోగ్యం వచ్చి తీరుతుంది, నమ్మి చేసుకోండి అంతే. ఇప్పుడు సంపాతి రెక్కలు వచ్చాయి, రాగానే అబ్బా ఎర్ర ఎర్రగా భలే ఉన్నాయి రెక్కలు. ఈ రెక్కలు రావడంతో పాత యవ్వనం వచ్చింది, ఓపిక వచ్చింది, శక్తి వచ్చింది. ఎంతో పూర్వం దాకా నీరసంగా ఏదో రిటైర్ అయిపోయాను, కదలలేను, ముక్కుతూ ములుగుతూ ఉండేవాడు ఉష్యం లేచాడు. నా రెక్కల బలం చూసుకుంటాను మళ్ళీ అని ఛామ్మని ఎగిరిపోయాడు. ఆ ఎగరడం ఎలా ఉందంటే గరుత్మంతుడు ఎగిరినట్టుంది. రాముడి భార్య ఉన్న స్థానం చెప్పగానే రెక్కలు వచ్చాయి, యవ్వనం వచ్చింది. వాడు చిరంజీవి, యుగాంతం వరకు ఉంటాడు కాబట్టి దానికి కావలసిన బలం వచ్చింది, ఉత్సాహం వచ్చింది, రివ్వును ఎగిరిపోయాడు. ఇప్పుడు చాలామంది కొంత అనుమానం వచ్చి అడిగారు కొందరు, ఏమండి రెక్కలు లేవు, నాకు ఓపిక లేదు, అందువల్ల సీతను చూసి చెబుతున్నాను, వాక్కుతో సాయం చేస్తాను తప్ప శరీరంతో చేయలేను అన్నాడు కదా, ఇప్పుడు రెక్కలు వచ్చాయి, ఏ ఎగిరి వెళ్ళి చూడొచ్చుగా సీతని, తక్కన ఏ హనుమంతుడో లేకపోతే వానరుల్లో పట్టుకుపోతే ఇంతమందిని పట్టుకెళ్ళగలడు ఆయన తలుచుకుంటే. ఇంతమంది వానరుల్ని వీపు మీద కూర్చోబెట్టి నిమేష మాత్రంలో తీసుకెళ్ళి వదలొచ్చుగా, కానీ సీతాన్వేషణ చేసే అధికారం ఇతనికి లేదు, అధికారం ఉండాలి. రెక్కలు మాత్రమే పొందగలడు, వాక్కుతోటే సాయం చేయగలడు. సీతాదేవిని చూసే శక్తి, అధికారం, గుర్తించే బాధ్యత ఒక్క హనుమంతుడిదే. దానికి ఉదాహరణగా గోవిందరాజుల వారు ఒక మంచి మాట చెప్పారు. ఏమనంటే, తాడుతోటి యశోదాదేవి రోటికి కట్టింది కృష్ణుణ్ణి, కృష్ణుడు రోటిని రోలు ఈడ్చుకుంటూ వెళ్ళి నలకూబర మణిగ్రీవులకి శాపవిముక్తి చేశాడు. అప్పుడు చాలామంది వాళ్ళు నమస్కారం చేసి వెళ్ళిపోయారు, వెళ్ళిపోతున్నప్పుడు కృష్ణుడికున్న నడుముకున్న తాడు ఎందుకు విప్పలేదు అని అడిగారు. అప్పుడు చెప్పారన్నమాట, అందులో స్వయంగా శ్రీ శుకులవారే చెప్పారు. ఏమని, అది భక్తి పాశం, భక్తి ప్రేమభక్తితో యశోద కట్టింది ఆ తాడు. ప్రేమభక్తి కలిగిన యశోద నందుడు ఆ ఇద్దరే కట్టగలరు, ఇప్పగలరు ఆ తాడుని. కృష్ణుడు కూడా ఇప్పుకోలేడు, ఆయన కూడా తనంతట తాను ఇప్పుకోలేట. అది ప్రేమపాశం అంటారు దాన్ని. అలాగే ఇక్కడ కూడా సీతాన్వేషణ అనే కార్యక్రమానికి వెళ్ళడం అనేది అసంభవం. సంపాతికి ఎంత బలం ఉన్నా ఒకవేళ వెళ్ళినా మళ్ళీ ప్రమాదం మొదలకు వస్తుంది వాడికి. అవన్నీ తెలుసు కాబట్టే కృతజ్ఞత లేక కాదు, ఈ పని ఎవరు చెయ్యగలరో అతనికి విచక్షణ ఉన్నది. ఆ చేసేవాడికి కట్టేబెట్టాడు, ఆయన దారిని ఆయన ఎగిరిపోయాడు. ఆకాశమివ దుష్పారం సాగరం ప్రేక్ష్యవానరాహ విషేదు సహసా సర్వే కథం కార్యమితి బ్రువన్. ఆయన దారిని ఆయన వెళ్ళాడు. ఇప్పుడు మొత్తం మీద వెళ్ళకి ఒక విషయం మాత్రం తెలిసింది, సముద్రం దాటి వెళ్ళాలి. అక్కడ మధ్యలో ఎక్కడో ఒక ద్వీపం ఉంది, అది లంకాద్వీపం. ఆ లంకాద్వీపాన్ని రావణుడు పరిపాలిస్తున్నాడు. అక్కడ ఒక వనం ఉంది, ఆ వనంలో సీత ఉన్నది. బాగానే ఉంది, కానీ వెళ్ళడం ఎలాగా చూద్దాం సముద్రం అని దగ్గరకు వచ్చారు. పాపం ఇప్పుడు చాలా దూరంగా ఉన్నవాళ్ళంతా కలిసి దర్భల మీద నుంచి లేచి దగ్గరకు వచ్చారు. ఒక్క క్షణకాలం వీళ్ళు కంపించిపోయారు. వీళ్ళని చూసి సముద్రుడు రెచ్చిపోయాడు. పెద్ద పెద్ద కెరటాలు, ఉల్లోఠోత్తుంగ తరంగాలన్నమాట అవి, పెద్ద పైకి లేచిపోతున్నాయి. అటువంటి కెరటాలని అసలు ఇక్కడి నుంచి చూస్తే కన్ను పొడుచుకున్నా ఎక్కడా మధ్యలో ఏముందో తెలియటం. అంతా జలం జలం, అగాధ జలరాశి. మళ్ళీ మొదలుకొచ్చింది సమస్య. అందుకని అందరూ ఆకాశమివ దుష్పారం, ఆకాశంలాగా కనపడుతోంది ఇది, భూమి మీద ఆకాశం సముద్ర రూపంలో ఉందా అన్నట్టుగా. ఆకాశంలో ఎగరడం కొంత దూరం ఎగిరాక నేల మీద ఎక్కడన్నా ఏ చెట్టు కొమ్మ మీద కూర్చోవచ్చు మనం, కానీ సముద్రంలో ఎగడం మొదలెడితే దిగడానికి ఏముండదు, అందులో పడ్డమేను. పైగా అందులో ఏమి భయంకరమైన తిములు, తిమింగలాలు, భయంకరమైన సర్పాలు, పెద్ద పెద్ద పాములు ఉంటాయండి సముద్రంలో, వెయ్యేసి పడగల పాములు ఉంటాయి. పాతాళలోకవాసులంతా సముద్రం నుంచి పైకి వస్తారు. అవి కాకుండా మొసళ్ళు, ఇంకా ఎన్ని రకాల క్రూర జంతువులకు ఆలవాలం అది సముద్రం అంటే. ఆ సముద్రాన్ని చూచి మనం ఎలా పెడతామా అని వెళ్ళి వాళ్ళు కిన్నులైపోయారు. అందరూ విషేదు, విషాదంలో పడిపోయారు, దుఃఖంలో పడిపోయారు. కథం కార్యమితి బ్రువన్, ఒకళ్ళకొకళ్ళ ముఖాలు చూసుకుని మన కర్తవ్యం ఏమిటి, ఏం చేద్దాం, ఎవడికి వాడే పక్కవాడినే ఎవరూ చెప్పడం లేదు. అయ్యో ఇంతవరకు ఉన్న కార్యం ఒకెత్తు, ఇప్పటి కార్యం ఒక రకంగా ఉంది అని మళ్ళీ కూలబడిపోయారు. ఢామ్మని కింద కూలబడిపోయి వెళ్ళలేం, సముద్రం దాటలేం అని మూతి ముక్కు బుచ్చు కూర్చున్నారు. చెప్పాను కదా ఒక్కొక్కప్పుడు దుఃఖం వచ్చినా మంచి ఉత్సాహం కలిగిన వాడు అంగదుడు, యువరాజు, నాయకుడు. నాయకుడెప్పుడూ నిరుత్సాహం పొందకూడదు. వెంటనే లేచి మనకు అన్ని శుభశకునాలే అవుతున్నాయి. అసలు ఇక్కడ దాకా రాగలమా మనం, వచ్చాం. వచ్చినా మనకి సీత ఎక్కడ ఉన్నదో జాడ తెలిపేవాడు ఎవడన్నా దొరుకుతాడా? దొరికాడు అది కూడా. కాబట్టి పనులు చాలా వరకు వాటంతటవే మనల్ని తోసుకొస్తున్నాయి. మనకి సీతను చూసే యోగం ఉంది. ఇప్పుడు మీరు విషాదం పొందకూడదు. న విషాదే మనఃకార్యం విషాదో దోషవత్తమః విషాదో హంతి పురుషం బాలం క్రుద్ధయివో రగక. ఎప్పుడూ మనస్సులోనికి దుఃఖము రానివ్వకూడదు. అన్నిటికంటే మానవుడికి గొప్ప దోషం దుఃఖం, ఏడుపు. ఎట్టి పరిస్థితుల్లో ఏడవకు, ఎట్టి పరిస్థితుల్లో దుఃఖాన్ని మనస్సులోకి రానివ్వకు. ఎప్పుడూ ధైర్యంతో ఉండాలి. అన్ని దోషాల్లోకి భయంకర దోషం విషాదమే. విషాదం మనిషిని నాశనం చేసేస్తుంది. ఎలాగా? క్రుద్ధయవ ఉరగహ బాలం, బాలుణ్ణి కోపించిన విషసర్పంలాగా, కోపించిన విషసర్పం పిల్లవాడిని కాటేసి చంపినట్లుగా జీవుల్ని విషాదమే చంపేస్తుంది. కాబట్టి ఎప్పుడు విషాదం పొందకూడదు. దుఃఖం మనిషిని కృంగదీస్తుంది, ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. జ్వరము మందు వేస్తే తగ్గుతుంది, చింతాజ్వరం మందుకు లొంగదు. ఎప్పుడు అందుకే చింతించకూడదన్నారు, దేనికి చింతించదన్నారు. కంటికి నిద్ర వచ్చునే సుఖం బగునే రతికేళి జఫకుల్ వంటక మెచ్చగిల్చునే 10,000 ఇతర వైభవముల్ 10,000 మానసం బంటునే. కాశీఖండంలో వింధ్యపర్వతం అంటాడు, చింత ఒకటి పట్టుకుందంటే, దుఃఖం పట్టుకుందంటే ఇక అక్కడి నుంచి వాడికి కంటికి నిద్ర రాదు, రతికేళి సుఖం కాదు, ఎన్ని వంటకాలైనా రుచిగా ఉండవు నాలిక్కి, మంచి రుచి కలిగిన పదార్థం రుచి అనిపించదు, ఎన్ని వైభవాలైనా మనస్సుకి ఎక్కవు. అందుకే చింత రానివ్వకూడదు. చింత మందు లేకుండా మనిషిని చంపేస్తుంది. జ్వరం కంటే చింతాజ్వరమే ప్రమాదం. జ్వరం కొద్ది రోజులే పీడిస్తుంది, చింతాజ్వరం యావజ్జీవితం పీడిస్తుంది. ఇప్పుడు ఆ చింతలోకి మీరు వెళ్ళొద్దు, నిశ్చింతగా ఉండండి. ఏం మనం ఆమాత్రం తలుచుకుంటే సముద్రం దాటలేమా, లంకానగరానికి వెళ్ళలేమా? రండి మీరందరూ ఇలా కూర్చోండి, మీలో ఎవరు ఉత్సాహవంతులో నాకు చెప్పండి. సముద్ర లంఘనం చేసేవారుంటే ముందుకు రండి, వారికి నేను కంకణం కడతానన్నాడు. ఎది కశ్చిత్ సమర్థో నహ సాగర ప్లవనే హరిహి సదదాత్వ్యహన శీఘ్రం పుణ్యాం అభయదక్షిణాం. మనలో ఎవడైనా సముద్రమును లంఘించి ఈ లంకానగరానికి వెళ్ళగలను అనే ధైర్య సాహసాలు కలిగిన వాడుంటే రండి. ఆ పుణ్యం కట్టుకోండి అన్నాడు. ఇదో మంచి మాట, పుణ్యం. శీఘ్రం పుణ్యాం అభయదక్షిణాం. మనం తెలుగులో చీటికి వాటికి ఎవరన్నా ఉంటే పేరు చెప్పి పుణ్యం కట్టుకోండి అంటాం కదా, అదనమాట. అభయం ఇచ్చి ఆ పుణ్యాన్ని మూటగట్టుకోండి, ఏరి రండి అన్నాడు. పదే పదే చెప్పాడు, అయినా ఎవరికి వాళ్ళు అలా కూర్చుని ఉన్నారు. ఒక్కొక్కప్పుడు అంతే జీవులు అంత తొందరగా బయటికి రారు. ఎవడికోడు పక్కవాడి సంగతి చూద్దాం అనుకుంటున్నారట. అది ఒకసారి ఉపన్యాసం అయ్యాక మంచినీళ్ళు అన్నాను. ఎవడికోడే అదేదో వాళ్ళ బాధ్యత అన్నట్టుగా వాళ్ళ దగ్గర మంచినీళ్ళు ఉన్నా పట్టుకొచ్చి ఇచ్చినాడు ఒక్కళ్ళేడు. చివరికి పరిగెత్తుకుంటూ నేనే వెళ్ళి మంచినీళ్ళు తగ్గాను. ఎవడికోడికి భయం ఏమిటంటే అమ్మో అంత గురువు గారికి మనమేం మంచినీళ్ళు ఇస్తాం అని. మనమేం మంచినీళ్ళు ఇస్తామంటే వాడు చస్తాడు. కాబట్టి కొన్ని సందర్భాలలో ఉత్సాహంతో బయటికి రావలసిందే, నిరుత్సాహంతో కూర్చోకూడదు. ముందు ప్రయత్నం చెయ్యాలి. చిట్ట చివరికి పదే పదే అంగదుడు కోరగా కోరగా ముందుగా గజుడు లేచాడు. గజుడు అంటే గజం దూకేవాడని కాదు, ఆయన పేరు గజహ. నేను 10 యోజనములు తప్పక దూకగలను సముద్రంలో. 10 యోజనాలు దూకాక అక్కడ చెట్టు ఏదన్నా ఉందనుకోండి, కూర్చుని మళ్ళీ దూకగలను. కానీ మధ్యలో చెట్లు ఉండవు, అది పెద్ద సమస్య. 100 యోజనాలు వెళ్ళాలంటే ఆయన పాపం ముందు బయటకు వచ్చాడు అతి కష్టం మీద. డొనేషన్ అది 10 అన్నాడు. ఇప్పుడు గవాక్షుడు లేచాడు. నేను 20 యోజనాలు ఎగరగలను, నా బలం నాకు తెలుసు. గవయుడు లేచాడు, వేలంపాట పెంచినట్టుగా పెంచుకెళ్ళారు. 30 అన్నాడు. శరభుడు లేచాడు, 40. ఇప్పుడు గంధమాధనుడు లేచాడు, 50 యోజనాలు దొక్కలను. మైందుడు 60, వాళ్ళ సోదరుడు ద్విజుడు 70 వరకు వెళ్ళిపోతానన్నాడు. ఇక్కడు సుషేణుడు లేచాడు, 80 యోజనాలు అవలేలగా దూకుతాను. అప్పుడు అందరూ అలా అన్నారు. జాంబవంతుల వారు వచ్చారు, పెద్ద ఆయన. నాయనలారా, నేను ఒకప్పుడు ఉత్సాహంగా తిరిగిన వాడినే దూకిన వాడినే, ఏం చేస్తాను? ప్రస్తుతం నేను రిటైర్ అయిపోయి ఉన్నాను. సర్వీస్ కంటే పెన్షన్ ఎక్కువ నాది, అంత సర్వీస్ నా వయస్సు అటువంటిది. ఇప్పుడు 90 యోజనములు దూకగలను, కానీ అంతకు మించి నేను రాలేను. జాంబవంతుడు చాలా గొప్ప మాట అన్నాడు. నేను ఒకప్పుడు వామనావతారం ఎత్తిన విష్ణువు చుట్టూ 21 సార్లు కిష్కింధాకాండలో ఈ సర్గలో చెప్పారు, 66వ సర్గలో ఏమని 21 సార్లు ఎగిరొచ్చేట చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసేట. నవగ్రహాలయం ఇంత చిన్న గ్రహాలయం దగ్గరికి వెళ్ళి 9 ప్రదక్షిణలు చేయండి అంటే అయ్యో అవే 9 చెయ్యాలంటారా అండి అంటున్నారు మన వాళ్ళు. అంత సమస్త లోకాలు నీ రవిబింబం ఉపమింప పాత్రముగు చత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతి అయి గళాభరణమై సౌవర్ణ కేయూరమై చెవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయ్యి నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండము నిండుతోనని రాస్తే ఎక్కడో సమస్త లోకాలని ఆక్రమించి సూర్యబింబం పైకి వెళ్ళిపోతున్నట్టు స్వామి వానర వామనావతారంలో ఉన్న విష్ణుమూర్తి. అప్పుడు సూర్యుడు పైన ఎక్కడో నెత్తి మీద పెట్టిన గొడుగులో ఉన్నాడు. ఈయన ఇంకా పైకి పెరిగాడు. అప్పుడు ఆయన ఏం జరిగింది, తలకి తగిలాడు. తల మీద పెట్టబడిన మణి చూడామణిలో ఉన్నాడు. ఇంకా వామనుడు పైకి పెరిగితే అక్కడే ఉన్న సూర్యుడు ఇప్పుడు ఈయన చెవి దగ్గరకు వచ్చాడు. చెవికి పెట్టుకున్న కుండలంలో ఉన్నాడు. ఇంకా స్వామివారు పైకి పెరిగాడు. ఈ కుండలంలాగా చెవి దగ్గరికి చేరిన సూర్యుడు ఇప్పుడు కంఠం దగ్గరికి చేరి కంఠంలో ఉన్న నెక్లెస్ గళాభరణంలో ఉన్నాడు. ఇంకా పైకి పెరిగితే భుజం దగ్గరకు వచ్చి భుజకీర్తిలో ఉన్నాడు. ఇంకా స్వామివారు పైకి పెరిగితే చేతికున్న చెవిమత్ కంకణమై తళ్ళ తళ్ళ మెరిసిపోతున్న బంగారు కంకణంలో ఉన్నాడు. ఇంకా స్వామివారు పైకి పెరిగారు. ఆ సూర్యుడు ఆయనకి ఇప్పుడు నడుం దగ్గరకు వచ్చాడు. కటిస్థలి నుదంచద్ఘంటయ్యి నడుముకున్న వడ్డాణమునుకున్న గంటలాగా ఉన్నాడు. ఇంకా స్వామివారు పైకి పెరిగారు. ఇప్పుడు కాళ్ళకి పెట్టుకున్న గజ్జిగా మారిపోయాడు. ఇంకా స్వామి పెరిగిపోయాడు. కాలి కింద పెట్టుకునే పాదపీఠం అంటారే ఆ పదపీఠం అయిపోయాడు, పీట అయిపోయాడు. ఇంతలా శరీరం పెంచేసేటైనా. ఇది పోతన గారు అపూర్వమైన పద్యం. అంత శరీరంతో సమస్త లోకాలు, 7, 14 లోకాలు, భువన బ్రహ్మాండాలు, విశ్వమంతా నిండిపోతూ ఉంటే ఎటున్నాడో చూడ్డానికి 2 కళ్ళు సరిపోవడం లేదు ఎవరికి. ఆ రూపంతో ఉన్న విష్ణువు చుట్టూ నేను 21 పర్యాయాలు ప్రదక్షిణ చేసి వచ్చాను అన్నాడు జాంబవంతుడు. అంత శక్తి కలిగిన వాడు ఇప్పుడు ఏమంటున్నాడు, అది గత శక్తి, గత వైభవం. అబ్బే ఇప్పుడు 90 కంటే దూకలేను, ఆ తర్వాత ఏమైపోతానో తెలియదు. దాంతోపాటుగా ఇంకా అన్నమాట ఏమిటో తెలుసా, ఈ కొండలు మొదలైనటువంటి వాటన్నిటినీ రక్షించడం కోసం బ్రహ్మదేవుడు ప్రకృతిని వ్యవస్థ చేశాడు. ఆ ప్రకృతి అంతా భూమి చుట్టూ కూడా తిరిగాడు. ఇలా ఎప్పటికప్పుడు నేను దూకాను. జగన్మోహిని అవతారంలో ఉన్నప్పుడు విష్ణువుని నేను కళ్ళారా చూశాను, క్షీరసాగర మథనం చూశాను, మందర పర్వతాన్ని ఎత్తి అందులో వేయడం చూశాను. ఇప్పుడు ఓపిక లేదు. అంగదుడు లేచి, తాత నీ గొప్పతనం నువ్వు చెప్పాలా, మాకు తెలుసు, కానీ ఇంతమంది కుర్రాళ్ళు ఉండి ముసలాన్ని నిన్ను పంపడం ఏమిటి, అది అన్యాయం కూడాను. మాలో ఎవరో ఒకళ్ళు ఈ పని చేస్తాం. దురదృష్టవశాత్తు నాకు ఉత్సాహం ఉన్న ఒక అనుమానం పట్టి పీడిస్తోంది. తతః ప్రతీతం ప్లవతాం వరిష్టం అహమేతద్ గమిష్యామి యోజనానాం శతం మహత్ నా వర్తనే తు మే శక్తి స్యాన్నవేతి నిశ్చిత. నేను 100 యోజనాలు దూకి లంకానగరంలోకి వెళ్ళగలను, కానీ వెంటనే తిరిగి రాలేను. ఓ 2 నెలలో 3 నెలలో అక్కడ ఐ హ్యావ్ టు టేక్ సమ్ రెస్ట్. అది పెద్ద సమస్య నాకు. విశ్రాంతి లేకుండా వెనక్కి రాలేను అన్నాడు. అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటే ఉపయోగం ఏముంది? వెంటనే వెళ్ళి చకచక చూడాలి కానీ రాలేనేమో. అది నివర్తనేతు మే శక్తి స్యాత్ న ఏతి. తిరిగి వెనక్కి తిరిగి వచ్చే శక్తి లేదు, లేదని నా నమ్మకం. ఏమో ఉందో లేదో కూడా తెలియదు, రాలేనని అనుకుంటున్నాను. రాలేను అని ఒకసారి అనుమానం వచ్చిందంటే ఇక నిజంగా రాలేడు వాడు. అప్పుడు జాంబవంతుడు యువరాజుని నిరుత్సాహపరచకూడదు, భుజం తట్టి, వీరాధి వీరుడా, నువ్వు 100 యోజనములు అవలేలగా దాటి సముద్రాన్ని దాటి వెళ్ళగలవు, లంకానగరం చేరగలవు, సీతను చూడగలవు, వెనక్కి రాగలవు, కానీ ఇంతమంది దూతలం సేవకులం మేమందరం ఉండగా నాయకుడు వెళ్ళకూడదు. నాయకుడు ఎప్పుడు చిట్ట చివరి, ఇక ఎవ్వరూ లేనప్పుడు వెళ్ళాలి. యుద్ధంలో చిట్ట చివరి ఆయుధం నాయకుడు, అప్పటిదాకా అతను కదలకూడదు. మేమందరం లేము, నువ్వెందుకు? ఇదిగో చూడు, మనందరం హాయిగా కూర్చున్నాం ఇక్కడ, ఆయన మాత్రం ఏమీ ఎరగనట్టుగా వెళ్ళి ప్రశాంతంగా అక్కడ కూర్చునున్నాడు, సుఖంగా కూర్చున్నట్టు. పైగా వీర వానరలోకస్య సర్వశాస్త్ర విశారద తూష్ణీం ఏకాంతమాశ్రిత్య, తూష్ణీభావంతో, అంటే నాకేం పట్టలేదు అన్నట్టుగా, నాకే సంబంధం లేదు అని వెళ్ళి అందరికీ దూరంగా సముద్ర తీరంలో అందులో హాయిగా సాయంత్రం పూట చల్లగా గాలి కూడా వేస్తోంది దర్జాగా కూర్చున్నాడు. కూర్చుని ఏవో కబుర్లు చెప్పుకుంటాడు గడ్డం కిందలా పెట్టుకుని. కొంతమంది ఏమిటో తెలియదు, ఎందుకు ఏం ఆలోచన చేస్తారో తెలియదు, అలా ఆలోచనలో ఉన్నాడు. ఇక్కడే ఉంటుంది విచిత్రం అన్నమాట. ఓ పక్కన సీత ఫలానా చోట ఉందని చెప్పారు, వీళ్ళంతా వేలంపాట వేసినట్టుగా నేను 10-20 అంటున్నారు. హనుమంతుడు వింటున్నాడు, నాకెందుకు వచ్చింది, ఇది నాకు సంబంధం లేదన్నట్టుగా వెళ్ళి హాయిగా కూర్చున్నట్టు బండరాయి మీద సముద్ర తీరంలో. అనగా 2 కారణములు. ఒకటి ఏమిటంటే శాపవశాత్తు ఆయనకి ఆయన శక్తి ఆయన మర్చిపోయాడు, ఎవరో ఒకడు పొగడాలి. 2వది, ఈ కార్యాలోచనంతా యువరాజు అంగదుడు చేస్తున్నాడు, వాళ్ళు ఆజ్ఞాపిస్తేనే చెయ్యాలని ఒక నియమం ఉన్నది ఆయనకి. సేవకుడిగా నా నియమం, వాళ్ళు ఏదైనా చెబితే చేద్దాంలే అన్నట్టుగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు జాంబవంతుడు అన్నాడు, చూశారా మనందరం ఏమో నోటికి వచ్చినట్టు అంత దూకుతాం ఇంత దూకుతాం అంటున్నాం, అసలు శక్తి ఉన్నవాడు ఎప్పుడు అలా మాట్లాడ్డు. మనం ఎవ్వరం ఈ పని చెయ్యక్కర్లా, చెయ్యగలిగే వీరుడొక్కడే. అదిగో చూడండి ఆయన్ని, తతఃప్రతీతం ప్లవతాం వరిష్టం, ప్లవతాం వరిష్టం దూకే వాళ్లల్లో శ్రేష్ఠుడు. ఆకాశ మార్గంలో చెంగున ఎగిరి దూకి సముద్రాన్ని లిప్తకాలంలో చేరగలిగే పరాక్రమం ఉత్సాహం దాక్ష్యం అన్నీ ఉన్నవాడు. అదిగో అక్కడ కూర్చునున్నాడు. ఏకాంతం ఆశ్రిత్య సుఖోపవిష్టం, ఒంటరిగా కూర్చుని సుఖంగా బండరాయి మీద ఆలోచన చేస్తున్నాడు ఆయన. అతన్ని నేను లేవగొడతాను. ఇతడు మహావీరుడు, చిన్నప్పుడు సూర్యుడిని పట్టుకోవడానికి వెళ్ళాడు, కానీ ఇతని శక్తి ఇతనికి తెలియకూడదని ఋషులు చెప్పించడం వల్ల తనను తాను మర్చిపోయాడు. అయ్యా నిలబడక్కర్లేదు, ఇలా ముందుకు వచ్చేయండి, పర్లేదు కుర్చీలు ఖాళీ లేవని అక్కర్లా, అవసరమైతే నా వేదిక మీద కూడా వచ్చి కూర్చోమనండి పర్లా. మొత్తం మీద ఋషి శాపం వల్ల తన శక్తిని అతడు తాను మర్చిపోయాడు. ఇప్పుడు అతన్ని మనం ఉత్సాహపరుద్దాం, అతడే పనిచేస్తాడు, మిగతా వాళ్ళు మనం వెళ్ళినా మన వల్ల కాదు అని వెంటనే హనుమంతుడి దగ్గరకు వచ్చాడు. హనుమంతుడు వెళ్ళని చూశాడు, తాత ఏమిటి ఇలా వచ్చారన్నాడు. హనుమ, ఇలా ఏకాంతంగా నువ్వు కూర్చుంటేలాగా, సంపాతి చెప్పిన మాటలు నీ చెవిని పడ్డాయి కదా, ఇప్పుడు కర్తవ్యమంతా నీ మీద ఉన్నది, మేమంతా విషాదంలో ఉన్నాం, ఈ విషాదం తొలగించి ప్రమోదం ఇవ్వవలసిన బాధ్యత నీది. హనుమన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యసి రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలేనచ. హనుమ, నువ్వు సుగ్రీవుడికి మంత్రివి, సుగ్రీవుడి యొక్క అనుగ్రహం నీ మీద ఉంది, రామలక్ష్మణుల తేజస్సు నీలో ఉంది, నీ బలం నీ దగ్గర ఉన్నది, అంటే సుగ్రీవ బలం, రామలక్ష్మణుల యొక్క బలం, నీ స్వతసిద్ధమైన బలం, ఈ 4 బలములతోటి విజృంభించి లంకానగరానికి వెళ్ళాలి. నువ్వు, నాకు తెలుసు నువ్వు మహావీరుడివి, ఒకప్పుడు పరమపూజ్యురాలైన మీ అమ్మ వాయుదేవుడి యొక్క అనుగ్రహంతో నిన్ను కన్నది, అప్పటి నుంచి నేను నిన్ను చూస్తూనే ఉన్నాను. అరిష్టనేమిన పుత్రో వైనతేయో మహాబలః గరుత్మానితి విఖ్యాత ఉత్తమః సర్వపక్షిణాం. పూర్వం అరిష్టనేమి అని ఒక ఆయన ఉన్నాడు, అది ఆయనే కశ్యప ప్రజాపతి. ఆ కశ్యప ప్రజాపతి కొడుకుల్లో గరుత్మంతుడని ఒక మహాబలవంతుడు ఉన్నాడు, ఆయనకి గరుత్మాన్ అని పేరు. గరుత్ అంటే రెక్కలు. రెక్కల బలముతో సమస్త లోకాలని క్షణకాలంలో చుట్టబెట్టగలిగి కూడా సాధ్యమైనంత వరకు ఎవరికి అపకారం చేయని వాడు గనక అతన్ని గరుత్మాన్ అన్నారు. అటువంటి గరుత్మంతుడు సర్వపక్షులకి రాజు, ఉత్తమోత్తముడు. అటువంటి వేగము ఈ చరాచర జగత్తులో మరొక పక్షికి లేదు. ఆ మహానుభావుడికి ఉన్న వేగం నీ దగ్గర ఉంది, నేను అతన్ని చూచాను. ఒకప్పుడు అతనికి పాములు అపకారం చేశాయి, అందుకని పాముల మీద పగతో విష్ణుమూర్తిని నాకు పాముల్ని ఆహారంగా ఇమ్మని కోరాడు. దాంతో విష్ణు అతనికి ఆ వరం ఇచ్చాడు. అతడు ఏం చేసేవాడు తెలుసా, బహుశోహిమయ అదృష్ట సాగరే సమహాబలహ భుజగాన్ ఉద్ధరల్ పక్షి మహావేగో మహాయశాహ. మహాకీర్తిశాలి ఆ అతడు. నేను చూస్తూ ఉండగా ఒకనాడు ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చి సముద్రంలో అడుక్కి వెళ్ళిపోతున్న ఒక పెద్ద నూట ఒక్క పడగలు కలిగిన పాముని అమాంతంగా వచ్చి తక్కన పడగని పట్టేసి గిజగిజ తిప్పేసి నోట్లో వేసుకుని అంత వేగంగా ఎగిరిపోయాడు. అసలు ఆ పాముని ఎత్తడమే కష్టం. అటువంటి పెద్ద పెద్ద పాముల్ని మహావేగంగా నిమేష మాత్రంలో సముద్రంలో ఉన్నటువంటి వాటిని పట్టి ఎత్తుకుపోయి తినడం చూశాను. ఆ వేగం ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. ఏమి వేగం! ఆ గరుత్మంతుడు ఎగురుతూ ఉంటే సముద్రం మొత్తం ఇలా కింద నుంచి పైకి లేచిపోయేది ఆకాశానికి. ఆ వేగం నీ దగ్గర ఉంది, ఉత్సాహపరిచాడనమాట. ఒక్క వేగమే కాదు, తక్కిన వాళ్ళెవరిలోనూ లేని అనేక శక్తులు నీలో ఉన్నాయి. బలం బుద్ధిశ్చ తేజశ్చ సత్వంచ హరిపొంగవ విశిష్టం సర్వభూతేషు కిం ఆత్మానన్న బుద్ధ్యసి. నీలో బలమున్నది. ఈ భువన బ్రహ్మాండములన్నిటినీ అలా ఎత్తి భుజం మీద పెట్టుకోగలవు, భూమిని పైకి ఎత్తగలవు నువ్వు. ఇంత బలం ఉంటే ఉపయోగం ఏమున్నది? దానికి తగిన బుద్ధి తెలివితేటలు కూడా ఉన్నాయి. తెలివితేటలతో పనిచేయాలి. ఈ పని చేయడం వల్ల లాభమా నష్టమా తెలుసుకుని ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ఎరిగిన వాడివి. తేజస్సున్నది నీలో, సత్వమున్నది నీలో, ఈ లక్షణములన్నీ ఉన్న ఏకైక వానరశ్రేష్ఠుడివి. నీకు ఈ భూమండలంలోనే కాదు చరాచర జగత్తులో సాటి వచ్చేవాడు ఒక్కడు లేడు. ఏ పని చేసినా నువ్వు చేసినట్టు ఎవరూ చేయలేరు. ఇంకా నీకు అసాధ్యమేమున్నది? ఇప్పుడు వాళ్ళ అమ్మని కూడా పొగిడాడు. అప్సరా అప్సరసాం శ్రేష్ఠ విఖ్యాత పుంజిక స్థల అంజనేతి పరిఖ్యాత పత్ని కేసరిణో హరే. పూర్వం అప్సరల్లో కల్లా గొప్ప అప్సరస పుంజిక స్థల అని ఒక ఆవిడ ఉండేది. ఆ పుంజిక స్థల అనే ఆవిడ తరచుగా బ్రహ్మ దగ్గర నృత్యం చేసేది. ఆవిడే అంజన అనే పేరుతో భూలోకంలో పుట్టింది. ఇక్కడ ఈ విషయం కొంచెం తెలుసుకోవాలి. ఒకప్పుడు రావణాసురుడు సమస్త లోకాలు తిరుగుతూ బ్రహ్మలోకానికి బయలుదేరాడు. ఆ సమయంలో బ్రహ్మగారు గొప్ప సభ ఏర్పాటు చేశాడు. ఆ సభలో నృత్యం చేయడానికి పుంజిక స్థల అనే ఒక అప్సరసని పిలిచారు. ఈ అప్సరస అంటే బ్రహ్మకి చాలా అభిమానం, పరమభక్తురాలు. అందుకని ఆవిడ బ్రహ్మ సభలో నాట్యం చేయడానికి బయలుదేరుతోంది. ఇంతలో రావణుడు చూచాడు, బాబు బ్రహ్మగారి సభలో నృత్యానికి వెడుతున్నాను, బ్రహ్మగారు నీకు వరాలు ఇచ్చినవాడు, ఆ బ్రహ్మగారి కొడుకు పులస్త్యుడు, పులస్త్యుడు కొడుకు విశ్రవసుడు, విశ్రవసుడు కొడుకు నువ్వు, అందువల్ల బ్రహ్మగారి ఆజ్ఞని పరిపాలించాలి, నన్ను విడిచిపెట్టు బాబు అని బతిమాలుతూ ఉంటే వినిపించుకోకుండా పుంజిక స్థలని భయంకరమైన పశుబలంతో మానభంగం చేశాడు. ఇక ఆ వర్ణన చదవలేమన్నమాట మనం. ఏనుగులు కలచి వేసిన మడుగులు అయిపోయింది అన్నారు ఆవిడ గురించి. దాంతో ఆవిడ ఏడుస్తూ గోల పెడుతూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది. బ్రహ్మదేవుడికి ఆగ్రహం కలిగింది. ఓరీ నీచుడా మూర్ఖుడా, ఈరోజు నుంచి నీకు శాపం పెడుతున్నాను, నీ వంటే ఇష్టం లేని పరస్త్రీ జోలికి వెళ్ళి ఆవిడని బలాత్కరించావంటే నీ తల పగిలి చచ్చిపోతావు అన్నాడు. అప్పటి నుంచి రావణాసురుడు ఇష్టం లేని పరస్త్రీ జోలికి వెళ్ళేవాడు కాదు. అప్పుడు పుంజక స్థల, నాకు ఇక నీ సభలో నృత్యం చేయాలని లేదు, నన్ను ఏం చేయమంటావంటే హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ ఆకాశగంగలో స్నానం చేసి చాలా కాలం పాటు తపస్సు చెయ్యి, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఎట్టి పరిస్థితుల్లో దుర్వాస మహర్షి ఎదురు మాత్రం వెళ్లకు అన్నాడు. అనగానే ఈవిడ వెంటనే భూలోకానికి వచ్చేసింది. అక్కడ ఆకాశగంగ మందాకిని జలంలో కేదారం దగ్గర మందాకిని అవన్నీ ప్రవహిస్తాయి, అక్కడ స్నానం చేస్తూ ఓం నమశివాయ అంటూ తపస్సు చేయడం మొదలుపెట్టింది. అక్కడే దుర్వాస మహర్షికి ఆశ్రమం ఉండేది. దుర్వాస మహర్షి తపస్సు చేసుకునేవాడు. ఒకరోజున దుర్వాసుని చూసి నమస్కారం అండి అంది. ఆయన పలకలేదు. దుర్వాసుడు కఠోర నియమంతో ఉంటాడు, పలకడు. పలకపోయేసరికి వీడు కోపం వచ్చి, నేను కొంగుతో కొడితే ఎవడన్నా ఎగిరిపోతాడు, రావణాసురుడే నా సౌందర్యానికి వెంటబడ్డాడు, ఆ మాత్రం నేను పలకరిస్తే పలకవా అని కొంగు పెట్టు దెబ్బగొట్టింది ఆయన్ని ఆకర్షిద్దామని. భగ్గుమన్నాడు ఆయన. మూర్ఖురాల, రావణుడి చేతిలో పడి ప్రాయశ్చిత్తానికి భూలోకానికి తపస్సుకు వచ్చినా నీ బుద్ధి మారలేదన్నమాట, పో వానర స్త్రీ వైపో, కామరూపిణి వైపో అని చెప్పించాడు. ఇది వానర లక్షణం అని చెప్పించగానే కాళ్ళ మీద పడి క్షమించమంది. అప్పుడు ఆయన, పొరపాటును నేను చెప్పించినా ఇది లోకోపకరణానికి ఉపయోగపడుతుంది, నువ్వు భూలోకంలో గౌతమ మహర్షికి అహల్యకి అంజనా అనే పేరుతో కూతురుగా పుడతావు, ఆ తర్వాత కామరూపధారణతో కుంజరుడి దగ్గర పెరుగుతావు, అంజనా అని నీకు పేరు వస్తుంది. ఆ సమయంలో సమస్త లోకాలని వశం చేసుకునేవాడు, సమస్త లోకాలకి ఆరాధ్య దేవత, గురువు, ఆచార్యుడు, జ్ఞానస్వరూపుడైన హనుమంతుడు నీ కొడుగ్గా పుడతాడు. దాంతో నీ జాతకం మారిపోతుంది, నీ పేరు సుప్రసిద్ధి అవుతుంది, శాపం కూడా నీకు ఎంతో ఉపకారమే అవుతుంది, పో అన్నాడు. అదిగో ఆనాడు ఋషుల యొక్క శాపం వల్ల ఈ పుంజిక స్థల భూలోకంలో అంజనా అనే పేరుతో కామరూపిణి అయి పత్ని కేసరినో హరే, కేసరి అని పేరు కలిగిన వానరవీరుడికి భార్య అయ్యింది. ఆవిడ సంతానం కోసమని అంజనాద్రి మీద తపస్సు చేసింది. వెంకటాచలానికి వెళ్ళి ఏడు కొండల్లో ఆ తపస్సు చేస్తున్నప్పుడు వాయుదేవుడిచ్చిన ఫలం భుజించటం వల్ల నువ్వు పుట్టావు, నువ్వు వాయుపుత్రుడివి, అగ్నికి ఔరసుడివి, రుద్రవీర్య సముద్భవుడివి, అంజనాపుత్రుడివి గనక ఆంజనేయుడివి, కేసరి కొడుకు గనక అంతటి విక్రమం కలిగిన వాడివి, అన్నిటికీ మించి నీ గురువు సూర్యుడి దగ్గర అనేక విద్యలు నేర్చుకున్నవాడివి, జ్ఞానస్వరూపుడివి, సూర్యుడు నీకు ఆచార్యుడు, గురువు మహాత్ముడు, ఒకటి కాదు నీ శక్తులు సమస్త లోకాలని ఉద్ధరించడానికి ఉపయోగపడాలి. బ్రహ్మదేవుడిచ్చాడు, ఇంద్రుడు వరమిచ్చాడు, యముడు వరమిచ్చాడు, వరుణుడు వరమిచ్చాడు, సకల దిక్పాలకులు, గ్రహాలు, నక్షత్రాలు, భువన బ్రహ్మాండాలు వాళ్ళంతా మెచ్చుకుని నీకు వరాలు ఇచ్చారు. ఇంతటి వీరత్వం కలిగిన నువ్వు మిన్నకుండా ఊరుకుంటే ఈ వానరులకి గతి ఏమున్నది? లేనాయనా, నేను కూడా ఒకప్పుడు నీకంటే విజృంభించి పనులు చేసిన వాణ్ణే. త్రివిక్రమే మయా తాత శైల వనకానన త్రిసప్తకృత్వ పృథివీ పరిక్రాంత ప్రదక్షిణం. నాయనా, ఇవాళ నిన్ను నేను ఎందుకు ప్రోత్సహిస్తున్నానో తెలుసా? ఈ పని నువ్వే చేయగలవు, నేను చేయగలిగిన వాణ్ణి. ఆ ఓపిక పోయింది. త్రివిక్రమ రూపంలో ఉన్న వామనుడి చుట్టూ నేను, ఈ కొండలతో గుట్టలతో ఉన్న భూమి చుట్టూ త్రిసప్తకృత అంటే ఏంటో తెలుసా? మూడేళ్ళు. సప్త అంటే ఏడు, త్రి అంటే మూడు. త్రిసప్తకృత్వ అంటే మూడేళ్ళు 21 పర్యాయములు పృథివీ పరిక్రాంత ప్రదక్షిణం భూమి చుట్టూ వామనుడి చుట్టూ తిరిగి వచ్చిన వాణ్ణి, ప్రస్తుతం ఊర్ధ్వుణ్ణి. లే, మమ్మల్ని శోకసాగరం నుంచి ఉద్ధరించు. ఇవన్నీ జాంబవంతుడు ఆత్మస్థుతికి చెప్పుకోవటంలా. నువ్వు లేవగలవు, నాలా ఎగరగలవు అంటే ఆయనకి బలం పెరుగుతుంది. ఎంత పొగిడితే ఆంజనేయుడు అంత బాగా చేస్తాడు. పిల్లల్ని మనం పొగడాలి. నువ్వు గ్యారంటీగా పాస్ అవుతావు, నువ్వు తలుచుకుంటే బ్యాంకు డిస్ట్రిక్ట్లో ఉద్యోగం తెచ్చుకుంటావు, నువ్వు ఫస్ట్ క్లాసులో పాస్ అవుతావు అని ప్రశంసించాలి. అలా ప్రశంసిస్తే పైకి వస్తారు. ఎంత ప్రశంసించినా వినకపోతే అది వేరే విషయం. కానీ లే అని చెప్పడం మాత్రం పెద్దవాళ్ల ధర్మం. అది రామాయణం చెబుతున్న మాట. పిల్లలు ఎప్పుడైనా నిరుత్సాహంతో ఉంటే నువ్వెక్కడ చదువుతావు అనకూడదు, నువ్వు చదువుతావు పాస్ అవుతావు అనాలట. ఇది నియమం. ఈ మాట నేనే కాదు, బృహస్పతి కూడా చెప్పాడు. ఎప్పుడూ పిల్లల దగ్గర నిరుత్సాహంతో ఉండే మాటలు పలకకూడదు. మా నాన్నగారు అదే, నాన్నగారు మన ఇంటికి రైలు వేయించరా అనేవాడు మా తమ్ముడు. రైలు అంటే ఇష్టమని, అదంతరా వేయించేస్తానరా, మనకేం పర్వాలేదు అనేవారు. అంటే ఎక్కడ పిల్లల్ని హర్ట్ అవ్వకూడదని. అది దానివల్ల పిల్లలు పైకి వస్తారు. నువ్వేం చేస్తావు? నాకు ఒక మిత్రుడు ఉండేవాడు, మేమిద్దరం కలిసి ఎంఏ తెలుగు చేస్తున్న రోజుల్లో, ఎంఏ ఫస్ట్ ఇయర్ నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది, వాడు తప్పాడు. సెకండ్ ఇయర్లోకి రాగానే, మనం ఎక్కడ ప్యాస్ అవుతామండి పద్మాకర్ గారు, మనం ఎక్కడ ప్యాస్ అవుతాం అన్నాడు. ఒరే, మనమెక్కడ నన్నెందుకు కలుపుతావురా, నువ్వు ప్యాస్ అవ్వకపోతే ప్యాస్ అవ్వపోయావు, మళ్ళీ మధ్యలో నన్నెందుకు, మనమెక్కడ. చాలామంది లక్షణం ఇదనమాట, మనమెక్కడ అంటారనమాట. మనం ఎందుకు, వాళ్ళ పాటలు వాళ్ళు పడండి, మళ్ళీ పక్కవాడిని ఎందుకు కలుపుకోవడం, నేను ఫస్ట్ క్లాసులో ప్యాస్ అవుతానరా ఆయన అనేవాడిని. ఆత్మబలంతో ఉండాలి, మనం ఏమీ చెయ్యలేము అనుకుని ఎప్పుడు అనుకోకూడదు. అందుకని జాంబవంతుడు హనుమంతుణ్ణి లే అన్నాడు. గొప్ప అద్భుతమైన శ్లోకాల్లో వాల్మీకి మహర్షి రాసిన శ్లోకాల్లో ఇదొకటి అనమాట. త్వద్వీర్యం
ద్రష్టు కామేయం సర్వవానరవాహిని ఉత్తిష్ట హరిశార్దూల ఉత్తిష్ట హరిశార్దూల లంఘయస్వ మహార్ణవం. నీ వీరత్వం చూడాలని ఈ వానర సైన్యం ఎదురు చూస్తున్నది. ఈ మహానుభావులైన వానరులు ఈ అంగదుడు, రుక్షుడు, గజుడు, గవయుడు, గవాక్షుడు, గంధమాదనుడు, శరభుడు, ఋషభుడు, నీలుడు, మైందుడు, ద్విధుడు, సుషేణుడు మొదలైనటువంటి వీరాది వీరులందరూ నీ మీద ఆశ పెట్టుకుని ఉన్నారు. ఎప్పుడు నువ్వు విజృంభిస్తావా, ఎప్పుడు ఆకాశ మార్గంలో ఎగిరి వెళ్ళి సీతాన్వేషణ చేసి మా ప్రాణం నిలబెడతావా అని ఎదురు చూస్తున్నారు. వీళ్ళందరూ చూస్తున్నందుకైనా లే, ఉత్తిష్ట, లేచి నిలబడు, ఓ హరిశార్దూల వానరశ్రేష్ఠ, లంఘయస్వ మహార్ణవం, ఈ మహాసముద్రాన్ని ఒక ఆవు దూడ అడుగులో ఉన్న నీరు దాటినంత తేలికగా లంఘించు అన్నాడంతే. అదే గోష్పదీకృత వారాసిం. ఎక్కడైనా సముద్రం సముద్రమే, ఆవు అడుగులో ఉన్నంత నీరుగా ఎవడన్నా మార్చగలడా? మార్చలేడు. కానీ హనుమంతుడు అలా చేశాట. అంటే ఆయన అంత తేలిగ్గా దాటాడు. ఒక ఆవు నేల మీద అడుగు పెట్టింది. ఆ అడుగు పెట్టిన వెంటనే గిట్టలు గుర్తులు పడతాయి కదా, ఆ గిట్టల గుర్తుల్లో నీళ్లు పోయండి, అది ఎవరైనా చివరికి ఆ నిద్రపోతున్న పాప కూడా దాటగలదు. అంటే ఆవు అడుగు అంత చిన్నది గనక అందులో ఉన్న నీళ్లు దాటినంత తేలికగా సముద్రాన్ని దాటి వెళ్ళాడు. గోష్పదీకృత వారాసిం, ఆవు అడుగులోని నీరు దాటినంత సులభముగా మార్చుకుని సముద్రం దాటాడు. మసకీకృత రాక్షసం, రాక్షసుల్ని దోమల్ని నలిపినట్టు నలిపాడు. ఈ దోమని దాకుండా నా ప్రాణం తీసుకుంటే అలా కొట్టలేకపోతున్నాను నేను, కానీ ఆయన కొట్టి చంపేశాడు రాక్షసుల్ని, గిల్లె అవతల పారేశాడు. అంత మహాకళేవరము కలిగిన రాక్షసుల్ని చిన్న దోమని చటుక్కుని ఇలా కొట్టి చంపినంత తేలిగ్గా చంపాడు. అదనమాట మసకీకృత రాక్షసం, దోమల కింద భావించి చంపాడు రాక్షసుల్ని. రామాయణ మహామాలారత్నం, రామాయణం అనేది ఒక పెద్ద దండ. ఈ దండ, ఈ మాలలో ఒక రత్నం మణిపోస, ముఖ్యమైన మణి అన్నమాట ఆయన. అటువంటి అనిలాత్మజం, అనిలుడు అంటే వాయువు, ఆత్మజుడు అంటే కొడుకు, అనిలాత్మజం అంటే వాయుపుత్రుని గురించి వందే నమస్కరిస్తున్నాను, రత్నం వందే అనిలాత్మజం అన్నమాట. ఉత్తిరత్నం కాదు, రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. ఎటువంటి శ్లోకం? లే, లంఘించు అన్నాడు. అందుకే దూకు అన్నాడు అంతే, ఒకసారి చెంగున్ దూకు. ఇలా హనుమంతుడితో పదే పదే అనగా అప్పటిదాకా కింద కూర్చుని ఏమి ఎరగనట్టుగా నన్ను ముట్టక నామాలు కాకి అన్నట్టుగా ఉన్నటువంటి స్వామివారు విజృంభించేశారు. ఇక చూడండి ఆయన ఆ విజృంభణ. తతస్తు వై జాంబవత ప్రచోదిత ప్రతీత వేగ పవనాత్మజ కపి ప్రహర్షయన్ స్వాం హరివీరవాహినీ చకార రూపం మహదాత్మనస్తదా. ఈ విధముగా జాంబవంతుడు ఒక్కసారి ప్రేరేపించగానే లే లే అని అతనిలో ఉన్న ఆత్మబలాన్ని ప్రోత్సాహపరచగానే అతీత వేగుడు, అంతా ఇంత అని చెప్పడానికి వీలు కాని మహావేగం కలిగిన వాయుపుత్రుడు కపీశ్వరుడు ఆంజనేయుడు పొంగిపోయాడు. సంతోషంతో ఎగిరి గంతులేశాడు. చూస్తూ ఉండగానే వానరులంతా మహా ఆకారాన్ని ధరించాడు. చకార రూపం మహదాత్మనస్తద, తన గొప్ప రూపాన్ని ధరించాడు. అప్పటిదాకా ఉన్న రూపం అలా పెరిగిపోయింది, విజృంభించి పెరిగిపోయాడు అనమాట. పెంచాలంటే పెంచగలం అన్నాం, హుమ్మనగలం తప్ప ఆ తర్వాత అంటే ఎగిరిపోతాం. ఆయన శరీరం అలా 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 ఆకాశం కేసి పైకి లేచిపోతున్నది. ఆ హనుమంతుని విజృంభణను చూచి శిరస్సు పైకి, పాదాలు ఇటు ఇటు ఊరువులు పెరిగిపోతున్నాయి, కాళ్ళు ఇంతంత వెడలు పైపోతున్నాయి, ఒక్కొక్క కాలి గోరే ఏకంగా భూమి ఆకాశాలని అంటుతుందా అన్నట్టుగా పెరిగింది. వానరులు ఆశ్చర్యపోయారు. ఇంతకాలం మన పక్కనే కూర్చున్నది ఈయనేనా, మనకి తెలియక భుజం మీద కొట్టాం, కౌగిలించుకున్నాం, కబుర్లు చెప్పుకున్నాం, పళ్ళు ఇచ్చాం, గిల్లాం, మీదెక్కాం అని రకరకాలుగా చేష్టలు చేశామని కొంచెం భయపడ్డారు. ఎందుకంటే ఆ విశ్వరూపం చూడగానే, ఆ మహారూపం చూడగానే వాళ్ళకి అనుమానం వచ్చేసింది. ఎరిగిన వాడు జాంబవంతుడే, తక్కిన వాళ్ళకి ఎవరికి తెలియదు. నిజంగా సుగ్రీవుడికి తెలిస్తే ఎప్పుడో రెచ్చగొట్టేవాడు. జాంబవంతుడు తెలుసుండి కూడా ఇదివరకు ఎందుకు చెప్పలేదు తెలుసా? అప్పుడు చెప్పకూడదు, ఎందుకంటే వాలిని చంపే అధికారం ఒక్క రాముడికే ఉన్నది. పొరపాటును కూడా హనుమంతుడు అప్పుడే విజృంభించి ఉంటే రామాయణ కథకు ఉండేటటువంటి ఒకనొక విచిత్రమైనటువంటి శక్తి కోల్పోతుందిట. అందుకనే ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే జాంబవంతుడు హనుమంతుడిని విజృంభించేలా చేశాడు. అకాలంలో ప్రోత్సాహపరచకూడదు,
ప్రోత్సాహపరచవలసిన కాలం వచ్చినప్పుడు అంటే సకాలంలో ప్రోత్సాహం ఇవ్వవలసింది. మనం పిల్లలకి ఆరో తరగతి చదువుతుండగా పట్టుకెళ్ళి స్కూటర్ ఇస్తామా? ఇవ్వకూడదు. అప్పుడు ఇవ్వకూడదు, ఇవ్వవలసినప్పుడు ఇవ్వాలి. ఎప్పుడు ఏ వయస్సులో ఏది చెయ్యాలో, ఏ సమయానికి అది చెయ్యాలో అది ఎరిగిన వాడే జ్ఞాని అంటే. ఈ విధంగా తం దృష్ట్వా జృంభమాణంతే క్రమితుం శతయోజనం వీర్యేణ ఆపూర్యమాణంచ సహసా వానరోత్తమం. సహసా అనే పదంలో ఉంది హఠాత్తుగా, అంటే అప్పటిదాకా లేని రూపం హఠాత్తుగా వచ్చి పడిపోయింది ఆ వానరోత్తముడికి. అంతకంతకీ అలా విజృంభిస్తున్న పెద్ద పెద్ద మిడిగుడ్లతో ఉన్న, 100 యోజనములు దూకడం కోసం తన వీరత్వాన్ని శరీరంలో నింపుకున్న, ఉత్సాహాన్ని ఇంకా ఇంకా పెంపొందించుకుంటున్న వానరోత్తముణ్ణి, నారాయణ స్వరూపుణ్ణి, సకల లోక అధీశ్వరుణ్ణి చూచి ఒక్కసారి వానరులంతా అలా తెల్లబోయారు. ఈ సమయంలో ఒక్కొక్కళ్ళు ఇక్కడ అన్న మాట ఒకటి వినండి. ప్రహృష్టాః విస్మితాశ్చైవ వేక్షంతేస్వ సమంతతః త్రివిక్రమ కృతోత్సాహం నారాయణమివ ప్రజాః. పూర్వకాలంలో చిన్న రూపంలో వామనుడు వచ్చాడు, 3 అడుగులు దానం అడిగాడు. బలిచక్రవర్తి దానధార పోశాడు. పోయగానే వెంటనే ఇంతింతై వటుడింతయ్యి మరియు తానింతై నభోవీధి పైనంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రుడికంతయ్యి ధ్రువుని పంది అంతై మహర్వాటి పైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి అలా విజృంభిస్తున్నప్పుడు చాలామంది చూసి ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఇక్కడ అదే చెబుతున్నాడు వాల్మీకి మహర్షి. త్రివిక్రమ కృతోత్సాహం నారాయణమివ ప్రజా, పూర్వం ప్రజలు 3 అడుగులు దానం పుచ్చుకొని వామనుడు విజృంభించినప్పుడు ఎలాంటి ఆశ్చర్యం పొందారో, అలాగే ఇక్కడున్న వానరులు, పైనుంచి చూస్తున్న దేవతలు, సిద్ధులు, గంధర్వులు, చారణులు వీళ్ళంతా కూడా శతయోజనములు దాటడం కోసం శరీరమును పెంచుతున్న ఆంజనేయుణ్ణి చూచి అంత ఆశ్చర్యపోయారు. ఈ విధంగా హనుమంతుడు శరీరం పెంచుతున్నాడు. పెంచిన ఆ శరీర హనుమంతుని యొక్క అనేక లీలలు, అసలు సుందరకాండ మనకి రేపటి నుంచి మొదలవుతుంది అన్నమాట. అపూర్వం, రేపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభంలో రండి. ఎందుకో తెలుసా, సుందరకాండ ఒక విచిత్రమైన అంతరార్థంతో కూడినది. అది తెలియకుండా సుందరకాండ వింటే ఉపయోగం లేదు. కరెక్ట్గా 6:30 వస్తే ముందు సూక్ష్మ అర్థం తెలిసాక అప్పుడు స్థూలార్థం తెలుసుకుందాం. రేపు మళ్ళీ 6:30 కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.